The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మార్నింగ్ మంత్ర కార్యక్రమం సెప్టెంబర్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, హలో, నమస్తే, వణక్కం. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారం. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ తో మీరు మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్ చెప్పేస్తాను, చక్కగా రాసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్ అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు శుభంగా తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం చిన్న జింగిల్ వినేసరిగా. ఫ్రెండ్స్, ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ మీరు మాట్లాడాలంటే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ చెప్తాను, రాసేసుకోండి. అమెరికా వాళ్ళు అయితే 1484-364-3471 ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. ఇండియా వాసులు అయితే 9882-55-55672 ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. ప్రపంచ వాసులు అయితే మా స్కైప్ ఐడి ద్వారా మాట్లాడచ్చు. మా స్కైప్ ఐడి mind.media నుంచి మాట్లాడచ్చు. మనం చక్కగా ఫుగరంకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. గెస్ట్ ఎవరంటే, మనం ఉదయం లేవగానే యోగా, తర్వాత టిఫిన్స్, తర్వాత మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటాం పొద్దున్న లేవగానే. మనం టిఫిన్ అనంతరం టీ తాగిన తర్వాత ఇవన్నీ మనం కొన్ని అలవాట్లు దూరం తీసుకోవాలి. అలాగే మెడిసిన్స్ కూడా ఎక్కువగా మన బాడీలోకి వెళ్లకుండా వాటి నుంచి మనం ఏ విధంగా మెడిసిన్ తక్కువగా వాడుతూ ఎక్కువ కాలం జీవించడం ఎలాగా, సంపూర్ణ ఆరోగ్యానికి ఏమేమి చిట్కాలు చేయాలో, ఏమేమి చేయాలని మనతో తెలియజేస్తారు. తులసి గారు ఉన్నారు, ఆస్ట్రాలజీ, ప్రాణిక్ హీలింగ్ ప్రముఖ యోగా నిపుణురాలు. వారు వారితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి తులసి గారు.
నమస్కారం సార్.
ఎలా ఉన్నారండి?
బాగున్నానండి. ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారం అండి.
ఓకేనండి. మీరు మాట్లాడే మాటలు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు వింటున్నాయి అన్నమాట. అయితే ముందుగా యోగా అంటే ఏమిటో ఒకసారి చెప్పండి. అందరికి తెలిసిన విషయమే, మనం కూడా మళ్ళీ మాట్లాడదాం.
యోగా అంటే యోచించి గమ్యాన్ని చేరుకోవటం.
ఓకే.
మనకు మనముగా ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా జీవించాలి, మళ్ళా తిరిగి ప్రయాణం ఎక్కడ చేరాలి, గమ్యస్థానాన్ని ఎలా చేరాలి అనే పద్ధతిలో ఆలోచించి చేసే సాధనలే యోగ శాస్త్రం అంటారు. దృష్టిని కూడా భగవంతుడు సృష్టించే ముందు వటపత్ర స్థాయిగా తను తన సృష్టించుకున్నాడు. నీటి పైన కామరాకు పైన తేలుతూ కాలు బట్టలు వెళ్ళి నోట్లో పెట్టుకుని ఆయన తామరాకు పైన నా సృష్టి ఇలా తామరాకు పైన నీటి పొట్టు లాగా ఉండాలి అంటే ప్రపంచ మన ప్రజలను విశ్వంలో సృష్టించిన తర్వాత జీవరాశి ప్రతి జీవం కూడా ప్రకృతితో అటాచ్మెంట్ ఉన్నట్లే ఉండే డిటాచ్మెంట్ అంటే అంటి ముట్టగట్టుగా ప్రపంచ సంబంధాలతోటి ప్రపంచంలో ఉన్న భవబంధాలను మోస్తూ వాటితో సహజీవనం చేస్తూ కూడా అంటి ముట్టగట్లుగా ఉండి జీవన యానం చేసి యోగ సాధన ద్వారా మోక్షాన్ని పొందాలని వటపత్ర సాయిగా తను తాను ఆవిర్భవింపజేస్తున్న అవతారానికి అర్థం.
మరి ఇప్పుడు అది సాధ్యం అంటారా మనకి?
సందేహం లేకుండా సాధ్యమే.
ఇప్పుడు కలికాలంలో భవబంధాలు ఇలాంటి అన్ని మనకి కలిసి కట్టుకుంటుంటాయి. మనది కొన్ని ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబం ఉంటుంది, ఇద్దరు కుటుంబం ఇలాంటిది ఉంటుంది, వాళ్ళ ప్రేమ అనురాగాల మధ్య ఇవన్నీ సాధ్యం అంటారా? ఇవన్నీ సాధ్యం కావడానికి ఎలా చేయాలి మనం?
ఇలాంటివన్నీ సాధ్యమే అవుతుంది. మనకు డిటాచ్మెంట్ ఎప్పుడు ఏర్పడుతుంది? అందరితో ఉన్నప్పుడే డిటాచ్మెంట్ అన్నది ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచనకు ఆస్కారం ఉంటుంది. ఒక్కళ్ళము ఉంటే అది డిటాచ్మెంట్ ప్రకృతి భగవంతుడు మనకు పుట్టుకతో ఇచ్చిన డిటాచ్మెంట్ అయితే దాని గురించి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 10 మందితో ఉంటామో అప్పుడు మనం చేసే సాధననే గొప్ప సాధన అవుతుంది. అప్పుడు మనం చేసే కృషిని నిర్దిష్టమైన డిటాచ్మెంట్ కు గర్వ స్థానం అవుతుంది.
అయితే ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి, లౌడ్ స్పీకర్స్, బాక్సులు, డీజేలు మోతలు మోగుతున్నాయి. ఇప్పుడు కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మామూలు వీక్లీ ఎగ్జామ్స్ అని వాళ్ళు కొంతమంది పెడతారు. అయితే అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఆ రణగుణల మధ్య మనం ఏ విధంగా అయితే స్టడీ అనేది అది అంత సౌండ్ వస్తున్నా కూడా దాని గురించి పట్టించుకోకుండా మనం చదువును అనేది మైండ్కి ఎక్కించుకోవడమే ఈ యొక్క విషయం అన్నమాట.
అంతేనా?
తర్వాత యోగా వల్ల ఏమన్నా చేయవచ్చునా? ఏమైనా చేయవచ్చు యోగా అంటే?
యోగాతో ఏమైనా చేయవచ్చు అనే ప్రశ్న మీరు చాలా గొప్ప ప్రశ్న అడిగారు. యోగాతో ఏమైనా సాధించవచ్చు, దానికి కావాల్సింది దృఢ సంకల్పం. యోగాతో మనకు కష్టస్థితులు ఎదురవుతాయి, గమ్యాన్ని చేరుకోవడంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. ఇప్పుడు ప్రాపర్టీకి సంబంధమైన వస్తువులను అమర్చుకునేటప్పుడు మనకు డబ్బు కానివ్వండి, గృహం కానివ్వండి, మన ఇచ్చానుసారంగా మనకు కావాల్సిన అమర్చుకునేటప్పుడు ఎన్ని అవరోధాలు ఏర్పడినా వాటిని దాటవేసుకుంటూ వెళ్ళాలంటామో ముందుకు. అలాగే ఈ సాధనలో కూడా ఎన్ని అవరోధాలు ఏర్పడినా కూడాను ముందుకు తీసుకుపోయే మనస్తత్వము, మానసిక స్థైర్యము, దృఢ సంకల్పము ఉంటే యోగాతో దేనినైనా సాధించవచ్చు అనేది విషయం.
మరి యోగా, యోగానికి పూజ విధానానికి సంబంధం ఏంటో చెప్తారా?
మంచి ప్రశ్న అడిగారు. యోగాకి పూజా విధానానికి సంబంధము, పూజా విగ్రహం విగ్రహాన్ని మనము ముందు బాగా గమనించాలి. ఎడమ కాలి పైన కుడికాలు వేసుకుని ప్రతి విగ్రహము కూర్చొని ఉంటుంది. కొన్ని విగ్రహాలు పద్మాసనంలో ఉన్నప్పుడు కూడాను ఎడమ కాలి పైన కుడికాలు వేస్తూనే ఉంటుంది. మూర్తులను బాగా గమనించాలి. ఈ మధ్య కాలంలో వచ్చే ఫొటోస్లలో కొంచెం మరి తెలియకడో తెలుసు తెలియదు ఎడమ కాలు పైన వేస్తున్నారు అని తప్పు. ఎడమ కాలు పైన కుడికాలు ఎందుకు వేయాలి? సూర్యనాడి అంటే ఎడమ కుడి వైపు నాడి ముక్కు నాసికా రంధ్రము, చంద్రనాడి అంటే ఎడమ వైపు నాసికా రంధ్రము. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది మన కుడి భాగమైన శరీర భాగము, సూర్యుడు అధిపతి. ఎడమ భాగం శరీరానికి చంద్రుడు కారకుడు, మనస్సు కారకుడు. మనసుకు సంకోచాలు వ్యాకోచాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మస్థైర్యానికి ఆత్మకు స్థిరత్వం ఉంటుంది, ఆత్మకు ప్రకంపనలు ఉండవు. అందుకని విగ్రహాన్ని ఎలా పెడతాము, తర్వాత ఈ 4 చేతులు ఒక్కొక్క అమ్మవారి విగ్రహానికి అయితే 10 చేతులు ఇలా పెడతాం. అవన్నీ మనలో ఉన్న వాయువులు. అమ్మవారి 10 చేతులు 10 వాయువులు. ఈ శరీరంలో 10 వాయువులు ఉంటాయి. ప్రాణ ఆపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మకుత. ఈ 10 వాయువులనే 10 చేతులుగా వర్ణించి ఆమెకు 10 చేతులు పెట్టారు. ఈ 4 చేతులు ఉండే విగ్రహాలు ఉన్నాయి. విష్ణుమూర్తి కావచ్చు, బ్రహ్మ కావచ్చు, ఈశ్వర కావచ్చు, ఏ దేవుడైనా ఇది 4 దిక్కులకు చూచుతాం. 4 దిక్కుల నుండి వచ్చే చెడుని మనము మంచిని ఎలా స్వీకరించి మంచిని స్వీకరించి చెడుని ఎలా విసర్జిస్తామో అలా మనం కూడా జీవితంలో ఉండాలని ఆ 4 చేతులను పెట్టారు విగ్రహానికి. 4 మనం చేసే ప్రతి పని చేతుల్లో చేస్తాం కదా, అది మంచి చెడు ఎలా ఆలోచించి చేయాలి అని సింబల్ గానే పెట్టారు.
ఇప్పుడు
అలాగే నుదుటి మీద బొట్టు పెడతారు. మనకు ఇప్పుడు కనుబొమ్మల మధ్యన పెడుతున్నారు, ఆజ్ఞాచక్రం పైన పెడుతున్నారు, అది తప్పండి. మన పూర్వకాలం సినిమాలైనా పూర్వ మనుషులు గమనించిన కనుబొమ్మల పైన పెడతారు. అక్కడ త్రినేత్రం అంటాం, ఈశ్వరుని ఒక్కరికి త్రినేత్రం ఉండదు, ప్రతి మానవునికి ప్రతి జీవికి త్రినేత్రం ఉంటుంది. దాన్ని పీనియల్ గ్లాండ్ అంటారు విద్యారంగ భాషలో. ఆ పీనియల్ గ్లాండ్ పైన చందనం పెట్టి బొట్టు పెట్టాలి. అక్కడ సూర్యరశ్మి తాగితే ఇరిటేషన్ వచ్చి మనిషికి ప్రమాదం అనేసి ఆ గ్లాండ్ పైన గంధం పెట్టి గంధం పైన కుంకుమ తిలకం పెట్టాలి. స్టిక్కర్లు పెడితే ఆ స్టిక్కర్ దమ్ముకి అక్కడ ఇంకా ఇరిటేషన్ వచ్చి మనిషి జిషపోయే అవకాశం ఎక్కువగా. మనం పెట్టుకునే తలన సింధూరం ఆడవారు, ఆ సింధూరం సహస్ర కమలాన్ని సహస్ర చక్రంతో సహస్ర చక్రం పైన బ్రహ్మరంధ్రం పైన ఎక్కువ ఎరుకోగలకుండా కాపాడుతుంది. అలాగే సూర్య చంద్రులు అనేసి కళలో పెడతారు, ఎడం వైపు చంద్రకళ సూర్యవైపు సూర్యకళ, ఇక అక్కడ స్థానాలు. ఇదివైపు కాన్షియస్ బ్రెయిన్ కి సూర్యుడు అధిదేవత అనేసి అక్కడ పెడతారు, ఎడమ వైపు చంద్రుడు అధిదేవత అనేసి చంద్రుడిని పెడతారు మనస్కారకుడు. ఈ సింబల్స్ అన్ని పెట్టడానికి విగ్రహాలకి అలంకారణ అందం కోసం కాదు, మనల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, మనల్ని మనం తెలివితేటలు అభివృద్ధి చేయడం కోసం చెప్తున్నది తప్ప అలంకారాలు కావు.
అయితే ఇప్పుడు విగ్రహాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి?
విగ్రహాన్ని చూసి ఆ కట్టు బొట్టు వ్యవహార శైలి మనం నేర్చుకోవాలి. విగ్రహానికి మెడల కంఠస్థానంలో నెక్లెస్ లాగా పెడతారు, హృదయ స్థానంలో హారం వేస్తారు, నాభి స్థానంలో ఉద్యాసం పెడతారు. ఇలా అన్ని చక్రాలకు బొట్లు పెట్టడంలో అన్ని మనం గమనిస్తూ ఉంటాము. విభిధి రేఖలతో ఈశ్వరుడు వినాయకుడికి కుమారస్వామికి ఇలా గమనిస్తూ ఉంటాము. ఆ చక్రాల పైన మనము కూడా, లేడీస్ కూడా ఇప్పుడు జనరల్ గా స్త్రీలు హైందవ భారతీయ స్త్రీలు ఈ కంఠాభరణాలు హృదయాభరణాలు వడ్డాణాలు ఇవన్నీ అలంకరించుకుంటారు. ఆ చక్రాల పైన డైరెక్ట్ సూర్యరశ్మి తగలకుండా అది పర్యవేక్షింపబడ్డానికి. అలాగే బంగారానికి ఉన్న గొప్ప గుణం ఏమంటే కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తారు, కాస్మిక్ శక్తిని, ఆ ఊర్జ బ్రహ్మ ఊర్జ ఈశ్వర శక్తిని శరీరంలోకి చక్రాల ద్వారా లాభుతుంది. కాబట్టి బంగారానికి అంత ప్రాముఖ్యత.
మరి ఇప్పుడు కాపరు శరీరానికి మంచిది అంటారు కదా,
కాపరు శరీరానికి మంచిది అనడాన్ని నేను ప్రపంచ వేదిక పైన ఉన్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒకే ఒక ప్రశ్న, ఎవరినైనా
చెప్పండి,
ఎందుకు బ్లైండ్ గా నమ్మాలి కాపర్ని? కాపర్ ఎలా మంచిది? కాపర్ లో లెడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఆ లెడ్ ఏమవుతుంది, బ్లడ్ ను ఇట్లా వచ్చేస్తుంది. ఆ చిట్లిపోగానే బ్లడ్ చిట్లిపోగానే మనిషి సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఓపెన్ అయ్యేసి పిచ్చివాడు అయితే ఉన్మాద స్థితి ఇమ్మీడియట్ ఒక్కొక్కసారి బ్లడ్ చిట్టుపోతే ఇమ్మీడియట్ ప్రాణమైపోతుంది. సబ్ కాన్షియస్ వెళ్ళేంత స్థితి టైం కూడా ఉండదు. కాపర్లో లెడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, పంచలోహాలలో ఉంటుంది, బట్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. లెడ్ ను హిట్లర్ యుద్ధ సమయంలో యుద్ధ ఖైదీలను జీసస్ వేసినప్పుడు వాళ్ళ తెలివితేటలు అధికంగా ఉన్నాయనేసి వాళ్ళకు ఆ కాపర్ కుండల్లో పెట్టిన నీరు ఇచ్చేవాడు. తెలివితేటలు నశించుకోవాలి, వాళ్ళు క్షీణించి చనిపోవాలి అని. అటువంటి లెడ్ ఎక్కువగా ఉన్నాయి కాపర్ నిప్పులు, రాగి పాత్రలు, రాగి చెంపులు, ఈ డాక్టర్ కాపర్ అట ఇంకోటి ఏదో వచ్చిందో, మరి డాక్టర్ ని రీసెర్చ్ చేస్తున్నారో లేదో అన్న డౌట్ కూడా ఒక్కోసారి నాకు బాధగా ఉంటుంది. లెడ్ ఉంటుంది కాపర్ లో, దాన్ని ఎట్లా మనం సజెస్ట్ చేస్తున్నాము, దాని వల్ల ఇప్పుడు వచ్చే డిప్రెషన్ కావచ్చు, డైరెక్ట్ సబ్ కాన్షియస్ కోసం అయితే డిప్రెషన్ అయిపోతుంది. అక్కడ కాపర్ ను కాదు తాగాల్సింది, బుద్ధుడు చెప్పిన మాట ఇది. బుద్ధుడు చెప్పిన మాటను మనము అన్ని విధంగా అర్థం చేసుకుని ఫాలో ఆయన రాగి చెందన్న రావి ఆకు, రావి ఆకు ఎందుకంటే రావి ఆకు 24 గంటలు కార్బన్ డైఆక్సైడ్ ను నిరోధించి ఆక్సిజన్ విసర్జిస్తూ ఉంటుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మిగతా వృక్షాలన్నీ 12 గంటలు మాత్రమే పగటిపూట మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. వేప, తులసి, రావి, ఉసరి, గోమాత, మామిడి చెట్టు ఇవి ఆక్సిజన్ 24 అవర్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి.
ఆవు ఆక్సిజన్ తీసుకుని ఇది మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలిపెడుతుంది అంటారు.
అవును, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం అనేది కూడా అక్కడ జరగదు. ఓన్లీ ఆక్సిజన్ ఆక్సిజన్
అంతే
అంతే తీసుకోవడం విసర్జించడం ఆక్సిజన్.
ఎందుకని దాంట్లో ప్రక్రియ ఎలా జరుగుతుంటుంది ఆవులు?
ఆవు మనకు అది తీసుకున్న ఆహారాన్ని గమనిస్తే అంతా సాత్విక ఆహారాన్ని తీసుకుంటుంది.
అవును,
తన డైజెషన్ సిస్టమ్ లో వేరే తీసుకునే ఇమీడియట్ సిక్ అయిపోతుంది. అదే ఆహారాన్ని ఎద్దుకు పెట్టండి, దాన రూపంలో ఉలువలు అవి ఇవి పెడుతూ ఉంటాం మనం, దాన చెక్కలు అవి ఇవి, దానికి డైజెషన్ అయిపోతుంది, బర్రెలకు డైజెషన్. ఒక గోమాత మాత్రం గ్రాసం తప్ప ఇంకేం స్వీకరించలేదు, డైజెషన్ అవ్వక అనారోగ్యం పాలవుతుంది. ఆ గ్రాసం లో ఉన్న ఆక్సిజన్ మొత్తం తన బాడీ చేరుకుంటుంది. అది కాక గొప్ప సిద్ధాంతం ఇక్కడ ఉంది, దేవతలు సర్వదేవతలు గోమాతలు ఉన్నారు అని. కనిపిస్తారా కనిపించారా ఇలా వితంటవాదానికి వెళ్ళలేము, కానీ వాళ్ళకి ఆన్సర్ చేయలేము మనము కూర్చోబెట్టి. కనిపించని కరెంటు ఈ విషయంలో ఎలా ఉంది, ఆ కరెంటు తో గూడ్స్ మనం ఎంజాయ్ చేస్తున్నాము. అలాగే కనిపించని కాస్ట్యూస్ శక్తి, దైవ శక్తి ఆ గోమాతలో ఉంటుంది. అక్కడ నుంచి మనకు తీసుకోవడం ఆక్సిజన్, రిలీజ్ చేయడము ఆక్సిజన్. అందుకనే మనకు టెంపుల్స్ లో గోశాలలు పెడతారు, రావి చెట్టు వేస్తారు, ఉపరి చెట్టు వేస్తారు, మారేడు వేస్తారు, వేప వేస్తారు. ఈ బుద్ధుడు రావి ఆకు నీరు తాగమన్నారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి.
ఇప్పుడు రాగి ఆకు నీరు అంటే డికాషన్ లాగా చేసుకోవాలంటారా మరగబెట్టి?
అక్కర్లేదండి, మా రావి ఆకులు తీసుకొని తడి చేసి శుభ్రంగా నైట్ పడుకునే ముందు ఆకులను చిన్న చిన్న పీసెస్ చేసి మంచినీళ్ళలో నానబెట్టేస్తే తెల్లారేసరికి ఆ నీరు అంతా ఆకుల రసం దిగిపోతుంది. ఆ ఆకులు తీసేసి ఆ నీళ్లు తాగితే మినిమం 6 మంత్స్ 3 మంత్స్ సాధన చేస్తూ యోగ సాధన చేస్తూ 3 మంత్స్ గుణం కనిపిస్తుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్
అవుతుంది. మరి ఇప్పుడు యోగంని ముందు ఎవరు ఆచరించారు, అసలు ఎలా వచ్చింది మనకి
యోగం అనేది? యూజ్ అంటే సంస్కృత పదం నుంచి వచ్చింది. ముందు ఆదినాథంటే పరమశివుడు, ఆ పరమశివుడు సృష్టి జరిపిన మొదలు పార్వతీదేవికి యోగ శాస్త్రమును బోధిస్తున్నాడు. ఆమె ప్రకృతిని సృష్టించాడు ఫస్ట్ ఆయన. భగవంతుడు ప్రకృతి చేసి దానిలో తన బిడ్డలైన మనందరినీ సృష్టించాడు. ప్రకృతికి స్థిరత్వం కావాలి కాబట్టి ఆమెకు యోగ విద్యను బోధిస్తున్నాడు. అదే టైంలో మత్స్యేంద్రనాథ్ అనే ఒక యోగ పురుగుడు చాప రూపంలో నదిలో దూరి ఆయన బోధించే యోగం అంతా విన్నాడు. విన్న తర్వాత అది గమనించిన పరమశివుడు కమండలంలో నీరు చల్లగానే ఆయన మనిషి అవతారని ఇస్తాడు, నిజ రూపానికి వస్తాడు. నువ్వు యోగంలో విశ్వం మొత్తం చేయను చెప్పేసి వర్ణిస్తే పరమశివుడు అక్కడి నుంచి నేర్చుకోవడం. ఆ మత్స్యేంద్రనాథన్ తర్వాత గోరక్షనాథుడికి మత్స్యేంద్రనాథుడు యోగంలో హఠయోగంలో ఇస్తారు. అలా నాది సంప్రదాయం వస్తుంది ఫస్ట్. నాది సంప్రదాయం నుంచి వచ్చిన తర్వాత తర్వాత పతంజలి మహర్షి రాజయోగం వచ్చింది. ఈ నాదు సంప్రదాయంలో అన్ని ఆసనాలకు గంధాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చారు, ధ్యానానికి పెద్దగా యమనియమాలకును యమనియమాల ప్రస్తావనే లేదు హఠయోగంలో. రాజయోగమైన పతంజలి మహర్షి యోగంలోనే యమనియమాలు అంటే, యమనియమాలు అంటే ఆచరించదగినవి చేయదగినవి అని అర్థం. మానసికంగా ఆచరించగలది, శారీరకంగా చేయదగిన వాటిని రమణీయమాలు అంటారు. ఇక్కడ రాజయోగం అన్నది మనకు ఫైనల్ అల్టిమేట్ గోల్, ధ్యానంతో సమాధిలోకి చేరడానికి ఉపయోగపడే ప్రక్రియనంతా పతంజలి యోగ సూత్రాలను
వివరించారు.
పతంజలి శాస్త్రోపదేశం రాయలేదు, ఆయన సూత్రాలు రాశారు. అవి 196 సూత్రాలు ఉన్నాయి. మనసును ఎలా స్థిరపరచుకోవాలి, శరీరాన్ని ఎలా,
కొన్ని సూత్రాలు చెప్పండి.
సూత్రాలు యోగ సాధనలో ముందు శరీరాన్ని ఘటము అంటారు, ఘట శుద్ధి అనేది ముఖ్యమని చెప్పారు పతంజలి. ఘట శుద్ధి అంటే ఈ శరీరాన్ని యమనియమాల ద్వారా, శరీరాన్ని ఆసనాలతోటి ప్రాణాయామంతో శుద్ధి చేసుకోవాలి. షట్క్రియలు, త్రాటకము వీటి ద్వారా చేసుకుంటాము. అలాగే మానసిక యోగమే ధారణ, ధ్యాన, సమాధి, వీటిని ఘట శుద్ధి అనేసి ఆయన 196 సూత్రాలను నిర్వహించారు. క్లేశ నిర్మూలన అన్నాడు. క్లేశము అంటే మనము పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఒక ఆలోచనను పట్టుకుని అదే పనిగా దాని చుట్టే పరిభ్రమించడానికి క్లేశము అంటారు. ఈ క్లేశాన్ని ఎందుకు ఆయన వద్దన్నారు, ఇది ఈ జన్మతో పోదు, అది రావి మన మర్రి చెట్టు ఊడల్లాగా శరీరం ఉన్నంత వరకు మన మైండ్ లో అది స్పిష్ట వేసి శరీరం వదిలినాక కూడా మనతో పాటు అది వచ్చేసి నెక్స్ట్ జన్మలో కూడా అలాంటి భావాలే వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, ఇప్పుడు వచ్చిన మన హ్యాబిట్స్ అన్ని మనకు తెలిసినవేనా, మనం ఈ జన్మలో నడుచుకున్న సంస్కారాలేనా, ఒక్కొక్కరు మనం చూస్తుంటాం ఆల్ ఆఫ్ సడన్ అంటే అనుకోకుండా ఇప్పుడు ఏమైనా కావచ్చు. ఆయన ఎంతో భోగభాగ్యాలతో జీవించాడు, ఉన్నట్టుగా యోగిగా మారిపోయాడు. అంటే ఆ సంస్కారం ఆయనకు గత జన్మలో ఎక్కడో చేసి వదిలేసి ఉంటాడు. ఆ క్లేశ, క్లేశ అంటే బాధించింది. అలాగే సంస్కారం అంటే మనకున్న మంచి విధి మళ్ళా యాడ్ కావడం, మన జీవితంలో మళ్ళా ప్రారంభం కావడం. ఈ రెండిటి తారతమ్యాన్ని 196 సూత్రాల ద్వారా పతంజలి మనకు అందించింది.
చాలా బాగుంది. మరి ఆస్ట్రాలజీ అని అంటే ఏమిటి చెప్పండి.
ఆస్ట్రాలజీ ఇది ఉపవేదం అంటారండి, వేదాలు నాలుగు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు నాలుగు. ఈ వేదాలలో అసలు మనకు సనాతన ధర్మం ఉందండి, దేశాలు విభజన కాకముందు సనాతన ధర్మం నుండి యోగం, యోగం నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి పురాణాలు, భగవద్గీత, ఆగమ శాస్త్రం, టెంపుల్
వ్యవస్థ
ఇలా వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు మనకు అస్ట్రాలజీ నుండి ఉపవేదంగా ఏర్పడ్డాయి. అస్ట్రాలజీని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, మానవ శరీరంలో కొన్ని కేంద్రాలు ఉన్నాయండి, చాలా మన షట్చక్ర రూపంలో వెన్నుపూసలో ఉంటాయి. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ప్లానెట్ అంటారు, ఒక్కొక్క గ్రహం ఉందని మనం గుర్తు కోసం పెట్టుకున్నాము ఇవన్నీ. నవగ్రహాలు మన ఉన్న సౌరమండలంలో ఉన్నాయి. భూమి చుట్టూ, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అలాగే నవగ్రహాలు కూడా సూర్య భగవాను చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ గమనాలు భూమి మీద రేసెస్ పడుతూ ఉంటాయి, భూమి మీద పడ్డప్పుడు భూమి మీద ఉన్న మన మీద కూడా పడుతూ ఉంటాయి రేసెస్, నవగ్రహాల ఆ కిరణాలు. సూర్య కాంతి మనము ఉష్ణతత్వాన్ని ఎలా అనుభవిస్తున్నాము, చంద్ర కాంతి చల్లదనాన్ని మనం ఎలా అనుభవిస్తున్నాము, అలాగే మిగతా గ్రహాల ఆ కిరణాల ప్రభావం కూడా మనపై ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి నాడు సముద్రాన్ని ముందుకు లాగుతుంది, అమావాస్య రోజు కొంచెం వెళ్ళి వెళ్తుంది, శబ్దంగా
ఉంటాయి.
అలాగే పౌర్ణమి రోజు సముద్రం ఎలా అల్లకల్లోలంగా ఉండి ముందుకు వస్తుందో అలాగే శరీరంలో రక్త ప్రవాహం కూడా ప్రవహిస్తూ ఉంటుంది చంద్రుని ప్రభావం చేత. అలాగే రక్తనాళాలలో ప్రవహిస్తుంది. మనం గమనించినట్లయితే ముదిసలి వాళ్ళు వ్యాధిగ్రస్తులు పౌర్ణమి అమావాస రోజుల ముందే ఎక్కువ చనిపోతూ
ఉంటారు.
పెరాల్సిస్ ఒక అమావాస ముందు పౌర్ణమి ముందు ఎక్కువ వస్తారు. హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా తొందరగా ఇది అవుతూ ఉంటారు, సిక్ అవుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ఈ చక్రాలలో ఉన్న నాడీ వ్యవస్థకు అనుగుణంగా మనం చేసిన వీరికి చెప్పాను యోగ శాస్త్రం క్లేశాలు సంస్కారాలు వస్తాయి. వాటికి అనుగుణంగా మనం పుట్టిన టయానికి ఆ గ్రహం యొక్క ప్రభావము మన శరీరం పైన పడుతుంది. దాన్ని మంచి చెడుగా విశ్లేషించి జరగబోయే విషయాలను అవగాహన కల్పించడం కోసం ఆస్ట్రాలజీని కనిపెట్టారు పూర్వ మహామునులు. కృతయుగంలో ఆస్ట్రాలజీని మాకు మోక్షం వస్తుందా లేదా అని అడగడానికి మాత్రమే
వాడుకునేవారు.
ఎన్ని ఎన్ని సంవత్సరాలు మాకు మంచి దశలుందో, ఎన్ని తయారు ఎన్ని రోజులు మాకు చెడు దశ ఉంది, మేము సాధన ఎంత ఇంకా వృద్ధి చేసుకోవాలి, మోక్షానికి ఎలా వెళ్ళాలని దానికి మాత్రమే అడిగారు. కలి ప్రభావంతో ఇప్పుడు రోగాల గురించి కూడా ఎవరు అడగట్లా, నేను ఇల్లు కడతానా కారు కొంటానా అడుగుతున్నారు. అందుకనే అస్ట్రాలజీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓన్లీ రాశి ఫలాలు తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పడం కూడా జరుగుతుంది. దాంతో దాని మీద ఉన్న నమ్మక ప్రభావం తగ్గిపోతుంది
క్రమేణా.
దాన్ని చాలా లోతుగా రీసెర్చ్ చేయాలి. చేసి చెప్పేటప్పుడు మినిమం ఒక రోజు ఒక జాతకానికి టైం తీసుకోవాలండి. ఇప్పుడు నేను చచ్చిపోతానా ఉంటానా అనే డౌట్ వేస్తారు, సడన్ గా ఏపిస్తారన్నమాట మనిషి మీద. ఇది క్యాలిక్యులేషన్స్ తో సంబంధించిన సబ్జెక్ట్ అయిపోయింది, లెక్క పక్కలతో కూడుకున్న సబ్జెక్ట్ అయిపోయింది. నేను ఈ నిమిషమే చెప్పండి, యోగా కాదు, ఒక ఆసనం వేయమని కానీ వేసేయడానికి, బ్రీతింగ్ చూపేయమని కానీ చూపించడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి సమయం వాళ్ళకి నాకు ఇవ్వట్లేదు. దానికి కారణం కూడా మనమే అని కూడా చెప్పుకోవచ్చు. కదా మనం చెప్పే విధానంలో దోషాలు ఉండదు, అక్కడక్కడ ఫెయిల్ వస్తుంటారు కాబట్టి సబ్జెక్ట్ భ్రష్టు పట్టుకోండి.
ఓకేనండి, మరి తులసి గారు మరి మన ఫుగర నడుస్తుంది కాబట్టి చిన్న బ్రేక్ తీసుకుందాం. మనం మాట వినేసి మళ్ళీ వచ్చేద్దాం. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఒక చిన్న బ్రేక్.
కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేషా, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేషా, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేషా, పార్వతి పుత్రుడవో గణేశ పరుగున రావాలో హమేషా. కదంతుడా లోకనాథుడా బ్రహ్మ రూపుడా సర్వనేశుడా సకల సూత్రుడా గౌరీ సుతుడా జై బోలో గణేష్ మహారాజ్ కే. గుణగుణ రామయ్యో హమేషా, శివుని కుమారుడవో గణేశ చింతలు బాపాలో హమేషా. లంబోదరుడవయో గణపతి అందరు పాడేమో నీ స్తుతి, లంబోదరుడవయో గణపతి అందరు పాడేమో నీ స్తుతి, యాడాదికొచ్చనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి, యాడాదికొచ్చనయో ఈ చవితి భక్తితో నిండెనయో ఈ జగతి. భద్రపదమున శుద్ధ చవితిన దేవగలియన గొప్ప గణమున పాదం మోపిన గౌరీ నందన జై బోలో గణేష్ మహారాజ్ కే.
దేవుని కుమారుడవో గణేష, చింతలు బాపాలో హమేష. గుండ్రాల్లో గజానన గజముఖ వదనుడబోయుగానాములు ఉండ్రాల్లో గజానన గజముఖ వదనుడబోయుగాన. రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన. రాత్రుల పండుగలో శివానన ముందుగా పూజలయో కృపానన. పూలు తెచ్చినం పండ్లు తెచ్చినం పూజ చేసినం నిన్ను మొక్కినం ఆటలాడినం పాట వాడినం. జై బోలో గణేష్ మహారాజ్ కే. డప్పుల మోతల యోగ నానక డమరుక సప్పుడులో గజానన. శివుని కుమారుడవో గణేష, చింతలు బాపాలో హమేష. శోకం బాపేటి వినాయక లోకాలేలేటి నాయక శోకం బాపేటి వినాయక. నిన్నే కొలిచితి నీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక. నిన్నే కొలిచితి నీ సహాయక మమ్ముల కాపాడే ప్రియానక. కులకరి పూజలు నీకేనయ్యా మమ్ముల చల్లగా చూడాలయ్యా. ఆదిదేవుడై రావాలయ్యా ఆశీర్వాదం ఇవ్వాలయ్యా. భూషిక వాహనుడా దేవక లోకం నీవయ్యో పాలక. పార్వతి పుత్రుడవో గణేష, పరుగున రావాలో హమేష.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాల్ని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపత్నిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ మంత్ర. నేను మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారు. మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. గెస్ట్ తో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్కారం అండి తులసి గారు. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో ప్రజలకి చాలా ఇప్పుడు ఇందాక అన్నట్టుగా చాలా ఎవరెవరో తెలియని వాళ్ళంతా నేర్చుకుని వాళ్ళు చెప్పడం వల్ల ఈ విధంగా అవుతుంది అన్నారు. అయితే ప్రాణి కీలింగ్ అని అంటే ఏంటి, దాని గురించి కొంచెం వివరణ చెప్పండి. అంటే దాంట్లో నేను కూడా వెళ్ళాను ఆ క్లాస్ కి, తెలుసు ప్రాణి కీలింగ్ గురించి. మీ మోడల్ ద్వారా చెప్పండి.
ప్రాణి కీలింగ్ అంటే మనం శరీరంలో ఉన్న చక్రాలను కీలింగ్ చేస్తాము. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క ధాతువు, అంటే శరీరంలో ఒక్కొక్క పదార్థం ఉంటాయి కదా, రక్తము మాంసము బోన్స్ ఇలా ఉంటాయి కదా, ఏ పదార్థాన్ని ద్వారా డామేజ్ జరిగి ఎందుకు అనారోగ్యం వచ్చింది అన్నది యోగాలో తెలుసుకోవచ్చు. ఏ చక్రం అంటే ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది అదన్నీ కూడా తెలుసుకుని ఆ చక్రానికి హీలింగ్ ఇస్తాం, క్రిస్టల్ ద్వారా ఇస్తాము. జనరల్ గా క్రిస్టల్ ద్వారా ఇస్తారు.
అంటే క్రిస్టల్ అంటే ఇప్పుడు మామూలుగా ఇది వరకు క్రిస్టల్ దండలు ఉండేవి కదా, అదే క్రిస్టలా, దానికి వేరే ఏమైనా స్పెషల్ ఉంటుందా?
దానికి వేరే స్పెషల్ మెటీరియల్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ క్రిస్టల్ లేకపోతే అది కొంచెం మన పెద్ద సైజు పెన్ ఆకారంలో ఉంటుంది, దాంతో ఇస్తారు, హీలింగ్ ఇస్తారు. శరీరాన్ని తగలకుండా చక్రాల పైన ఆరాస్ క్లీన్ చేయడమే, మన శరీరం చూస్తున్న ఆరాస్ని క్లీన్ చేయడమే ప్రాణ క్లీనింగ్ అంటారు. కానీ దాని ద్వారా ఈ పంచి ఎక్కువగా ప్రతిఫలంగా అనిపించట్లేదు. యాక్చువల్లీ వేదంలో యోగంలో ఉన్న ప్రాణ క్లీనింగ్ మెథడ్ వేరు, అసలు క్రిస్టల్ వాడలేము. ఒక లెమన్ వేసేసి వాటర్ లో మూడు పిడికలు కళ్ళు వేసి గోరు వేసే నీళ్ళలో పాదాలు పెట్టేస్తాం. పాదాలు పెట్టిన తర్వాత మనకు ఈ నెగిటివ్ అంతా సముద్ర స్నానం చేస్తే ఎలా పోతుందో అలా లాగేస్తుంది. అరికాళ్ళల్లో కాలి వేళ్ల చివర ఉన్న చక్రాల నుంచి ఈ శరీరంలో ఉన్న నెగిటివ్ మొత్తం లాగేస్తుంది. చేతి వేళ్ళు కూడా మేము చేతితో ఇస్తాము ప్రాణి హీలింగ్. పక్కన సాల్ట్ వాటర్ లెమన్ వాటర్ పెట్టుకుని హీలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళా మనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పద్ధతి కూడా అవసరం లేకుండా మేము ఇచ్చే వాళ్ళము తీసుకునే వాళ్ళిద్దరు లెమన్ సాల్ట్ వాటర్ లో కాళ్ళు పెట్టేసి ఏ చక్రం ద్వారా ఏ ధాతువు దెబ్బతిందో ఐడెంటిఫై చేసి ఆ చక్రం దగ్గర ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మేము మానసికంగా ఇచ్చే హీలింగ్ థెరపీ ద్వారా చేస్తాము. దీని ద్వారా చాలా తొందరగా మనిషి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓం ధ్వని సాధన ఈ శరీరంలో ఉన్న 72,000 నాడీ వ్యవస్థను చైతన్యపరుస్తుంది. అలాగే ఈ ఓం ధ్వని సాధన తర్వాత కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయిస్తాము, కొన్ని సూక్ష్మ వ్యాయామం చేయించి అప్పుడు మనిషిని ట్రాన్స్లేట్ తీసుకొచ్చి లేపాలి. అలా కాకుండా ఏదో మామూలు కృష్ణంతో ఇది వరకు లాగిస్తే అవ్వట్లేదు. మరి పరిస్థితుల ప్రభావమా సాధన లోపమా తెలియట్లేదు. మొత్తానికి అయితే సేళ్ళు రైతున్నాము, అక్కడికి వెళ్తే నా దగ్గర కృష్ణ వాళ్ళు కూరైన వాళ్ళు ఉన్నారు, ఎవరిని విమర్శించట్లేదండి, దయచేసి అర్థం చేసుకోండి. సాధనలో ఉన్న రోజు రోజుకు డే బై డే ఎట్లా మనం పురోభివృద్ధి సాధిస్తున్నాము, మనం చేసే విధానంలో మెడిసిన్ లో ఎన్ని మార్పులు వస్తున్నాయి, ఈ సిద్ధాంతంలో కూడా అలాగే మార్పులు వస్తున్నాయి.
అదే మనకి ఒక యాంటీబయాటిక్ పని చేయట్లేదు అని అంటే ఇంకా యాంటీబయాటిక్ వాడుతున్నారు.
అలా అలా కానీ పూర్తిగా వేదంలో ఉన్నది మాత్రం ఇప్పుడు నేను చెప్పింది. ఇంత పక్కాగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను యోగా ఎగ్జామినర్ గా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు టాటా ప్రాజెక్ట్ కి ఇచ్చారు కాంట్రాక్ట్, అందులో ఉన్నాను. మాకు వచ్చే రెఫరెన్స్ బుక్స్ అన్నిటిలో కూడా మేము త్వరగా చూస్తూ ఉంటాం.
సరే మనకి మనతో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర. ఎవరు మాట్లాడుతున్నా, మీ పేరు చెప్పండి. హలో హలో సార్, వినిపిస్తుంది నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో చెప్పండి మేడం, చెప్పండి.
హలో
అదే కాల్ కట్ అయిపోయింది, మీరు చెప్పండి.
ఓకే ఓకే, ఈ విధంగా ప్రాణ హీలింగ్ చేస్తే 3 నెలల్లో మనం క్యూర్ చేయొచ్చు అండి, పూర్తి రోగం నుంచి 1 నెలలోపే మనకు గుణం కనిపిస్తుంది. నెల అన్నది కూడా చాలా తక్కువ ఎక్కువ పీరియడ్ ఎందుకంటే పేషెంట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్ లో ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళు పూర్తిగా సిక్ అయి ఉంటారు, కొంతమంది స్టార్టింగ్ స్టేజ్ లోనే వచ్చిన వాళ్ళు తొందరగానే రికవర్ అవుతారు.
ఇప్పుడు ప్రాణిక హీలింగ్ అనేది ఇప్పుడు అది ఓన్లీ చక్ర వ్యవస్థతో కూడిందా, లేకపోతే అది ఒక మనసుకు సంబంధించిందా, ఒక మన ఒక శరీరానికి సంబంధించిందా? ఇప్పుడు ఇప్పుడు మనం దేవుడి దగ్గర పోయి దేవుడి దగ్గర భక్తి లేకుండా ఇతర విషయాల మీద భక్తి ఉందనుకోండి, ఇతర విషయాల మీద ధ్యాస ఉంటే అది దేవుడు మనకి భక్తి రాలేదని చెప్పి కొంతమంది చెప్తుంటారు. ఏదైనా గుడి దగ్గర నుంచి వేరే ఆలోచన చేయకూడదు, భగవంతుడి మీద ధ్యాస పెట్టాలి అన్నట్టు. ఇప్పుడు మీరు ప్రాణిక హీలింగ్ చేస్తున్నప్పుడు అది వాళ్ళ ధ్యాస అనేది ఎక్కడ ఉండాలి? ఒకళ్ళ క్యూర్ కావట్లేదు అంటే దాని మీద ధ్యాస పెట్టట్లేదు అనుకుందాం ఒక పరంగా.
కరెక్టేనండి, క్యూర్ కాలేదంటే వాళ్ళు మనం చెప్పిన చక్రం పైన ఫోకస్ చేసి మనం చెప్పిన ఓంకారం కావచ్చు, ఏదైనా ఆ చక్రానికి సంబంధించిన బీజాక్షరం కావచ్చు, వాళ్ళ ఇంకే ఇంకా నేను ఫర్దర్ స్టడీ నేను ఇచ్చే రీసెర్చ్ లో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే, ఎవరికైనా జాతకం తెలుసుంటే ముందు వాళ్ళ చాప్ తీసుకుంటాను, తీసుకుని ఏ ప్లానెట్ ద్వారా ఏ ధాతువు దెబ్బతింది, ప్రజెంట్ ఈ రోగం ఇళ్ళకి ఎందుకు వచ్చింది నిర్ధారణ చేసి ఆ ప్లానెట్ కు మంత్రం ఇచ్చి ఆ చక్రంలో అక్కడ ఫోకస్ చేసి ఆ మంత్రం మానసికంగా అక్కడ చేయమని చెప్తారు. ఓం కానీ మంత్రం కానీ ఇది ఏది లేని వాళ్ళకి ఓం చేయమంటాను. కొంచెం సాధనలో పరిపక్వత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బీజాక్షరాలు చేయొచ్చు, అందరికి బీజాక్షరాలు ఇవ్వకపోతే ఓకే సార్, దానివల్ల చాలా అన్హెల్దీ వస్తుంది. ఓం పర్ఫెక్ట్ గా చేయొచ్చు, ఎవరైనా ఖచ్చితంగా అలా కాన్సన్ట్రేషన్ పెడితే మెంటల్ గా ఆర అన్నదేంటి మెంటల్ సెక్షన్ కి సంబంధించింది అంత, మానసిక స్థితికి సంబంధించింది ఆర. ఎప్పుడైతే ఆరా దెబ్బతింటుందో అప్పుడు శరీరం దెబ్బతింటుంది.
ఇప్పుడు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా పరీక్ష కావాలంటే ఒక ఎక్స్రే కానివ్వండి స్కానింగ్ కానివ్వండి ఏదో దానికి తగ్గట్టు పరీక్షలు చేస్తారు. ఇప్పుడు ఆరా అనేది చూసి ఎలా చూడాలి అది? ఇప్పుడు హైదరాబాద్ లో ఆరా చూడడానికి ఏమన్నా ఉన్నదా టెక్నికల్ గా? ఇప్పుడు
టెక్నికల్ గా అంటే లేదండి,
మరి అది ఒకటి తెచ్చిపెట్టుకుంటే అది ఒకవేళ ఇట్లా ప్రాణిక హీలింగ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఆరా తోటే మేము కనిపెడతాం అంటే అది మీరు సూక్ష్మంగా చూస్తారు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఆరాని మామూలుగా ఫోటోగ్రఫీ దాంట్లో అదేదో ఫోటోగ్రఫీ ఆ ఫోటోగ్రఫీ దాంట్లో చూస్తారని చెప్పి తెలిసింది. అయితే నేనేమనుకుంటున్నానంటే ఆ ఫోటోగ్రఫీలో ఏమన్నా మనం తెలుసుకునే అటువంటి ఉపయోగం ఏమన్నా ఇక్కడ ఈ సందర్భంలో ఏమన్నా ఉన్నదా అని నాకు వచ్చాను. మేడం గారు కొంచెం లైన్ డిస్టర్బెన్స్ గా ఉంది.
హలో
మేడం, అయితే ఇప్పుడు ఆరాని ఫోటోగ్రఫీ ద్వారా కనిపెడతారు, అదే ఫోటో తీయొచ్చు అని చెప్పారు కదా, అది ఫోటోగ్రఫీ ఏంటిది? ఇప్పుడు అదేదో ఒక చాలా చోట్ల విన్నాను నేను కూడా, అదే ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు పలాని ఫోటోగ్రఫీ
చూడటానికి కాదండి, ఆరా అనేది ఎట్లా చూడొచ్చు అంటే దానికి సింబల్ గా పెట్టాను ఫోటో అన్నది, భగవంతుని ఫొటోస్ ఉంటాయి కదా మహంత్ ఫొటోస్ దేవుని ఫొటోస్ బ్యాక్ సైడ్ ఎల్లో గా
వాళ్ళు ఒక పెయింట్ చేస్తారు, అది అర్థమైంది. అది ఇది ఒకటి కీన్ లో ఏదో ఫోటోగ్రఫీ దాని పేరు ఏదో అన్నారండి, దాంట్లో మనం చూసుకోవచ్చు
ఉంటది అది చూడొచ్చు, దాని వల్ల అంత క్లారిటీ ఎట్లా అంటారని నేను అంటున్నాను.
ఒకవేళ జనానికి నమ్మకం కలగడానికి ఒకటి ఏందనంటే ఇప్పుడు రిపోర్ట్లు ఉంటాయి డాక్టర్ దగ్గర, ఆ రిపోర్ట్లు
అలాగే రిపోర్ట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇవ్వచ్చు, కానీ నిజానికి మిషనరీ ద్వారా ఆరా మనము ఫోటోలాగా తీసుకోవచ్చు అనేది అంత నమ్మశక్తి విషయం కాదు, ఆరా దైవశక్తికి సంబంధించింది, సూక్ష్మ శరీరానికి సంబంధించింది, ప్రాణమయ కోశానికి సంబంధించింది ఆరా. మనకు పంచకోశాలు ఉన్నాయి కదా, అన్నమయ కోశం అంటే బాడీ, రాధామయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము ఇలా ఉన్నాయి. ఈ కోశాలు కూడా 7 ఉన్నాయి. 7 ప్రైవేట్ ఇప్పుడు అందరు చెప్తున్నారు. అమృతానందమయ కోశం ఉంది, విశ్వకోశం ఉంది, ఇవి రెండు చెప్పట్లే ఎవరు. అమృతానందమయ కోశం అంటే ఆత్మచక్రానికి వర్తిస్తుంది, విశ్వకోశం అంటే సహస్రార కమలానికి వర్తిస్తుంది. ఈ రెండు కోశాలను అసలు బయటకే రానివ్వట్లేదు, మరి దానికి మనం ఏం చేయగలం?
అదే
ఇప్పుడు ఆత్మచక్రానికి ప్లానెట్ జుపిటర్, కేతు అండి. జుపిటర్ అంటే బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, ధాతు బ్రెయిన్ అండ్ ఫ్యాట్, కొవ్వు మెదడు ఆయన ధాతువు. దానికి సంబంధించిన కోశానికి మనం ఎక్కడ బలహీనండి? విశ్వకోశం అంటే సహస్రార కమలము, సహస్రార కమలము నరాలు ధాతువు. నరాలకు సంబంధించిన పెరాల్స్ కావచ్చు, ఇంకా ఇంకా నరాలకు సంబంధించిన వ్యాధులకు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఆరా కనిపించాలి కదండి. దానికి అసలు రెండు ఆరాలు అసలు ఎక్స్పోజ్ చేయట్లేదు ఎక్కడ ఏ సిలబస్ లో కూడా. సప్త ధాతువులు ఉన్నాయి, సప్త కోశాలు ఉన్నాయి, పంచకోశాలు కాదు సప్త కోశాలు ఉన్నాయి. షట్చక్రాలు ఉన్నప్పుడు సప్తకోశాలు, సహస్రాలతో సప్త చక్రాలు, సప్తచక్రాలు అంటే సప్త కోశాలు కూడా ఉంటాయి. వాళ్ళు క్లీనింగ్ ఆ కోశాల క్లీనింగ్ క్రిస్టల్ ద్వారా చేసే క్లీనింగ్ వచ్చినట్టే ప్రాణిక్ హీలింగ్, శరీరాన్ని తగలకుండా చేసే సాధనాలు.
మరి ఇప్పుడు దీంట్లో ఏమైనా ఆహార నియమాలు అట్లాంటి ఏమైనా ఉంటాయా?
ఆహార నియమాలు ఉంటే సాత్విక ఆహారము అంటే వెజిటేరియన్ ఫుడ్ బెటర్, శుభ్రంగా ఉడికించి వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం బెటర్. నాన్ వెజ్ ఆయిల్ ఇవి రెండు అవాయిడ్ చేస్తే ఎక్కువ లేకుండా, నాన్ వెజ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి, నూనె ఎక్కువ లేకుండా ఆవు నెయ్యి ఎక్కువ వాడగలిగితే ఆవు కొలెస్ట్రాల్ కంట్రోల్, ఆవు నెయ్యి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆవు నెయ్యి సురక్షితము. దాని కొనలేని వాళ్ళు వాళ్ళ పరిధిలో తీసుకునే ఆయిల్ తగ్గించుకోవాలి, లేదా దాంతో క్యాలరీస్ గెయిన్ అవ్వకుండా ఊబకాయం రాకుండా మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే శరీరానికి ఎలాగూ మనం ఫుడ్ ద్వారా ఆహారం ద్వారా పాత్విక ఆహారం ఇస్తామో, మనసుకు కూడా ఆలోచనల రూపంలో వచ్చే ఆహారాన్ని సాత్వికమైన ఆలోచనలు మంచి ఆలోచనలు చేస్తే శరీరము మనస్సు ఆత్మ మూడు మనం పరిశుభ్రంగా ఉంచుకున్న వాళ్ళం అవుతాము. ఆత్మ ఎలాగో పరిశుభ్రమైందే, మనకు శరీరం ఎప్పుడు డామేజ్ అవుతుంది, మనసు చంచల స్వభావంలో ఉండే విపరీతమైన ఆలోచనలు విపరీతమైన బాధలకు లోనైనప్పుడు ముందు పైన కోశాలు సప్తకోశాలు, శూన్య కోశము, అమృతానందమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశం కోశాలు దెబ్బతిన్న తర్వాత చివరిలో అన్నమయ కోశం శరీరం దెబ్బతింటుంది. పై కోశాలను ఎప్పుడు దెబ్బతింటాయి, మన ఆలోచనలతో దెబ్బతింటాయి. ముందు మనసులోకి వచ్చే మంచి ఆలోచనలు స్వీకరిస్తే శరీరము అన్ని కోశాలు శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉంటాము. ప్రాణిక్ హీలింగ్ కు మెయిన్ చూసుకోవాల్సిన జాగ్రత్త లేదు.
అయితే ఇప్పుడు మనం ఇది యోగా అనేది, ధ్యానం అనేది, ప్రాణిక్ హీలింగ్ అనేది దీనికి ఒక పర్టికులర్ ఒక టైం ఉంటుందా? అది ఏ టైంలోనే చేసుకోవచ్చా? మనసు మన దగ్గర ఉండాలనా, అవసరం లేదా?
ప్రాణిక్ హీలింగ్ అనేది మనిషి దగ్గరగా ఉంటే లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుందండి. ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ సాధనం చేసిన వాళ్ళకి వాళ్ళ ఆరా కూడా పెరగాలి ఫస్ట్. ఎవరైతే ప్రాణిక్ హీలింగ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి వాళ్ళు కూడా కొంత శక్తివంతం అయితేనే ఇచ్చే ప్రాణిక్ హీలింగ్ సమర్థవంతంగా న్యాయం చేయగలుగుతాం.
మరి తెలుసుకోవాలంటే ఎలా, మరి ఆరా పెరిగింది తగ్గింది అని అంటే ఎవరు తెలుసుకుంటారు, ఎవరు చెప్తారు?
దానికి ఒక మన శరీరమే మనకు ప్రయోగశాల, మన మనసే మనకు ప్రయోగశాల. మనం ఏ థాట్స్ ను స్వీకరిస్తున్నాము, ఏ థాట్ మనం డిస్టర్బ్ చేస్తుంది, తన కోపమే తన శత్రువు అన్నారు. అలాగే అరిషడ్ వర్గాలు అన్నారు, ఒక గతలను వేలెత్తి చూసే ముందు 4000 మనల్ని చూస్తున్నాయని పెద్దలు ఇన్ని సామెతలు ఎందుకు పెట్టారంటే మన ఆరాను మనం శుభ్రం చేసుకోవడం కోసమే పెట్టారు. ఇప్పుడైతే మనం నిష్కల్మషం గా ఉంది, ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపడం కంటే నాకు ఇచ్చేసారు, ఏం చేశారు, దీనివల్ల డిస్టర్బ్ అయ్యాను, నాకు ఇలా మోసం చేశారు అని ఇలా అనవసరంగా అలా చూపించే కొద్ది సృష్టిలో ఒకరు మనకు నొప్పులుగా మిగలరు. భగవంతుని దగ్గర నేను సంకల్పం చెప్పుకోవాల్సింది ఒకటే, నాలో ఉన్న ఆరుగురు శత్రువుల్ని ముందు సంహరించు. వాళ్ళని సంహరిస్తే సృష్టిలో ఉన్న ప్రతికులు మనకు మిత్రులే. ఈ విధంగా మనము ఆరాన్ని డెవలప్ అయిందని చూసుకోవచ్చు. మనకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంటే ఓహో నా ఆరా శుభ్రంగా లేదన్నమాట, ఇలా థింకింగ్ సెక్షన్ ని మార్చుకోవాలి, నా శరీరం అప్పుడు శుభ్రపడుతుంది. ఈ శరీరాన్ని క్షత్రియుల ద్వారా, యోగ శాస్త్రం క్షత్రియుల ద్వారా శుభ్రం చేసుకుని, ఆరాని మానసిక ఆలోచనల ద్వారా శుభ్రం చేసుకుని, ఈశ్వర ప్రాణిధారణ అంటే ఈశ్వరునికి ఆ పరమశివునికి మనము మనల్ని మనము అర్పించుకున్న రోజు మనకు అన్ని సౌకర్యంగా జరుగుతుంది. అదే ఆరోగ్యం, మనల్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నామంటే శారీరక ఆరోగ్యం బాగుంది, మానసికంగా స్టేబుల్ గా ఉన్నాము, మంచి ఆలోచనలు, కాక్లెస్ గా ఉన్నాం, నిర్గుణం వైపు ఉన్నామంటే ఇంకా అది ఇంకా మంచిది. కాక్లెస్ అంటే ఏం చేయకుండా అని కాదు, సోమరిలాగా కాదు, కావలసిన పనులు చేసుకుంటూ అనవసరమైన ఆలోచన లేకుండా ఈశ్వర ధ్యానంలో మనం ఎప్పుడు నామస్మరణ తీసుకుని ఆ నామస్మరణ మనసులో నడుస్తూ ఉంటే దాన్ని నిర్గుణం వైపు మనం పయనించడంలో బాగున్నాము, మన ఆరాసన్ని బాగున్నాయని మనకు మనమే సర్టిఫై చేసుకోవచ్చు.
ఓకే ఓకే. అయితే ఇప్పుడు యోగానికి ఆస్ట్రాలజీకి గల సంబంధం ఏంటో చెప్తారా? దీనికంటే ముందు మనతో ఒకటి ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో
హలో
హలో, నమస్కారం అండి. ప్రవీణ్ గారు ఎలా ఉన్నారు
సార్? నమస్కారం, బాగున్నారా సార్?
బాగున్నాను. ఈ రోజు మనతో ఆస్ట్రాలజీ తులసి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి.
ఓకే ఓకే సార్. బాగున్నారా అక్క?
బాగున్నామ్మా,
వింటున్నాను అక్క. మొత్తము మంచిగా చెప్తున్నారు ఆస్ట్రాలజీ గురించి.
ఏదన్నా క్వశ్చన్ అడగాలంటే అడుగు.
క్వశ్చన్ అంటే ఏం లేదు, అక్కగారు గురించి నాకు తెలుసు కాబట్టి మంచిగా ఒక సమాజానికి 100 మందిలో 10 మంది అయినా మారుతారు ఈ అక్క మెసేజ్ తో అని నేను కోరుకుంటున్నాను.
చాలా సంతోషం ప్రవీణ్ మరి.
మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇట్లాంటి కళాకారులు బయటకు వెళ్తున్నారని.
ఓకే ఓకే, థ్యాంక్ యూ మరి. చెప్పండి, యోగానికి ఆస్ట్రాలజీ గల సంబంధం చెప్పండి, మనకు కూడా సమయం అయిపోతుంది కాబట్టి.
యోగంలో మనకు ఈ శరీరంలో నాడీ వ్యవస్థ 72,000 నాడీ వ్యవస్థ ఉందని చెప్పుకున్నాము. ఈ నాడులన్నీ వచ్చేసి ఫింగర్ చేతి వేళ్ళ చివర, కాలు వేళ్ళ చివర ఒక్కొక్క గోరు చుట్టూ 360 సబ్లర్ చిన్న నరాలు ఉంటాయండి, ఎండ్ అవుతాయి. అవి మనకు 12 రాసులు జాతక చక్రంలో 12 రాసులు, ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు.
చెప్పండి.
12 ముళ్ళు 12 30 మనకు 360 అవుతుంది. ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క గ్రహం ప్రవేశించి తిరిగే చలనం దిశగా మనకు మంచి చెడు జరుగుతూ ఉంటుంది. నేను మెడికల్ ఆస్ట్రాలజీ వైపు ఎక్కువ మంది చూశాను. జాతక చక్రంలో చూసిన తర్వాత ఏ ప్లానెట్ దేనికి ఆధిపత్యం వహిస్తుంది, పంచతత్వాలు ఉంటాయో మనకు పంచభూతాల తత్వాలు, ఒక్కో వేలికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆకాశ తత్వం అంటే బొటన వేలు, ఇలా చూపుడు వేలు అంటే వాయు తత్వం, తత్వాలు ఉంటాయి. అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క వేలికి ఆధిపత్యం వహిస్తుంది. శుక్రుల వేలు బుధునికి, ఉంగరం వేలు రవికి, ఇలా ఆధిపత్యం వహిస్తుంది. ఇలా అలా వచ్చిన పేషెంట్ ను మనము వాళ్ళు చెప్పిన అనారోగ్య సమస్యను డిసైడ్ చేసి ముద్ర శాస్త్రం ఉపయోగిస్తాము. యోగ ఆసనాలు ప్రాణాయామాలు కాక ముద్రలు ఉంటాయి, ఏ తత్వాన్ని పెంచాలి తగ్గించాలి చూసి ఆ ముద్ర వేస్తే ఆరోగ్యాన్ని తీసుకెళ్ళచ్చు. ఇది ఆస్ట్రాలజీకి యోగాకి గల సంబంధం.
గ్రహాలు తొమ్మిది కదా, మరి వేళ్ళు ఏమో పది ఉంటాయి, మరి ఎలా?
ఐదే తీసుకోవాలండి. తత్వాలు మనం ఇప్పుడు ఆ ఫింగర్స్ మనకు ఫైవే ఉన్నాయి ఒక చేతికి.
ఒక చేతికి ఓకే,
ఒక చేతిలో తీసుకోవాలి. ఈ పంచగ్రహాలు తర్వాత మనకు జఠరవేలి కింద కొంచెం ఈ వెత్తు ప్రదేశం ఉంటుంది, అది శుక్రుని స్థలంగా క్యాలిక్యులేట్ చేస్తాము. జటల వేలికి చూపుడు వేలికి మధ్య ప్రదేశంలో గుంత ఆకారంలో ఉంటుంది, ఆ ప్రదేశాన్ని కుజుని కింద మనము తీసుకుంటాము. ఈ చిటికెన వేలు కింద మణికట్టు పైభాగంలో ఉంటుంది కొంచెం తను, ఆ స్థలాన్ని చంద్రుని లెక్క తీసుకుంటామండి. చిటికెన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్య వేలు శని, చూపుడు వేలు జుపిటర్, బొటన వేలు శుక్రాచార్యుడు. బొటన వేలికి శుక్రుడికి మధ్యలో ఉన్న ప్రదేశం కుజుడు. చిక్కిన వేలు క్రింద ప్రదేశము మణికట్టుకు దగ్గర ప్రదేశము చంద్రుడు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి రాహువును బుధుని క్షేత్రానికి ఇస్తాము, కేతువును జూపిటర్ గురు క్షేత్రానికి వర్తింపజేస్తాం. వాళ్ళకి ఓన్ హౌసెస్ లో ఇవ్వండి జాతక
చక్రులు. ఓకే ఓకే ఓకేనండి. మరి చివరిగా మనకు సమయం అయిపోయింది కాబట్టి ఒక మంచి మాట ఒకటి చెప్పండి.
పొద్దున్నే లేవండి, ఐదు గంటలకు లేస్తే ఉపయోగించాలి, కనీసం ఆరు గంటలకైనా లేవండి. శుభ్రంగా ఓ లీటర్ వాటర్ ఫ్రై చేసి మీరు వ్యాయామం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆశిస్తున్నాను.
ఓకేనండి, వినేసరిగా ఫ్రెండ్స్. మరి ఈ వారం మన ఆస్ట్రాలజీ గురించి, ప్రాణిక హీలింగ్ గురించి నాకు తెలియని ఎన్నో డౌట్లు కూడా అడిగాను. చాలా బాగుంది, చాలా అద్భుతంగా, ఎట్లంటే అంటే నేను ఊహించని సమాధానాలు కూడా మన మేడం గారు ఇచ్చారు. మరి తిరిగి మరి రేపు కలుసుకుందాం, రేపు ఒక సింగర్తో ఇంటర్వ్యూ ఉంది. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారం, నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మార్నింగ్ మంత్ర కార్యక్రమం సెప్టెంబర్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.